Step into modern luxury at Langham in Grandview. Your boutique, studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.
ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం April 11, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
శ్రోతలకు నమస్కారం. మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పించు ప్రియమైన మీతో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే భార్గవి. పద్మావత్ సినిమా విషయంలో కాంగ్రెస్ మద్దతుతో పనిచేసిన కరణీసేన ఉద్యమ సమయంలో ఒక యువకుడు కనిపించాడు. అప్పుడు అతను క్షత్రియుడు, తలకి కాషాయ రిబ్బన్ కట్టుకున్నాడు. అదే యువకుడు April 2 భారత్ బంద్లో పాల్గొన్నాడు. అప్పుడు అతను దళితుడు, తలకి నీలం రంగు రిబ్బన్ కట్టుకున్నాడు. అంటే ఏమర్థమవుతోంది దీన్ని బట్టి? ఎవరో కావాలి అని అల్లర్లకు పాల్పడ్డారు అన్నది సుస్పష్టం. త్వరలో దేశమంతటా దళిత దళితేతర వివాదాలపై పెద్ద ఎత్తున ఘర్షణలు జరగబోతున్నాయి. హింస చెలరేగబోతోంది. 6 నెలల క్రితం జాతీయ రాజకీయాలను నిశితంగా అధ్యయనం చేస్తూ దేశమంతటా పర్యటించే ఒక విశ్లేషకుడు చెప్పిన మాట ఇది. సరిగ్గా 6 నెలల తర్వాత April 2 నాడు ఉత్తర భారతదేశం అంతటా ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధ చట్టం 1989 సుప్రీంకోర్టు తాజా ఆదేశాల పేరిట హింస చెలరేగింది. 9 మంది చనిపోయారు, చాలా మంది గాయపడ్డారు, ఎన్నో రైళ్లు రద్దయ్యాయి. ఈ గొడవలు ముందే జరుగుతాయని ఊహించినట్టుగా కాంగ్రెస్, కమ్యూనిస్టు నేతలు, సోకాల్డ్ వామపక్ష మేధావులు, సోషల్ మీడియా వీరులు ట్వీట్ల వర్షం కురిపించి ఎప్పట్లాగే బీజేపీని, ఆర్ఎస్ఎస్ ని తిట్టేశారు, విమర్శలు వెల్లువెత్తించారు. రాహుల్ గాంధీ సైతం అత్యంత వేగంగా ట్విట్టర్ కామెంట్లతో బీజేపీది తప్పు అని, బీజేపీ ఆర్ఎస్ఎస్ లు దళిత వ్యతిరేకులని తీర్పు చెప్పేశారు. ఒక వర్గం మీడియా దళితులు బీజేపీకి దూరం అవుతున్నారా అంటూ ప్రశ్నలు వేయడం కూడా మొదలుపెట్టింది. ఎస్సీ ఎస్టీ చట్టం విషయంలో సుప్రీం కోర్టు చెప్పిన తీర్పు విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని నీరుగార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. న్యాయస్థానం ఆదేశాలని సవాల్ చేస్తూ అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. నిజానికి ఎస్సీ ఎస్టీ చట్టం క్షేత్రస్థాయి అమలు విషయంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ చట్టాన్ని నీరుగార్చడం సరైనది కాదన్న విషయంలో ఎవరికి రెండో అభిప్రాయం లేదు. అయినప్పటికీ కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో కొన్ని సంస్థలు న్యాయస్థానం ఆదేశాలకి వ్యతిరేకంగా భారత్ బంద్కి పిలుపునిచ్చాయి. ఆ బంద్ను హింసాత్మకం అయ్యేలా శాయశక్తిలా కృషి చేశాయి. దీని వెనుక బీజేపీ వ్యతిరేక రాజకీయ శక్తులు ఉన్నాయన్నది చాలా స్పష్టంగా తెలుస్తోంది. సామాన్య పౌరుడు కూడా అర్థమవుతుంది ఒకసారి నిశితంగా దాన్ని గమనిస్తే గనక. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ కొన్ని ఫొటోస్ ఇచ్చారు వాళ్ళు మీడియాలో. మీరు చూస్తే ఇందాక నేను చెప్పినట్టు 2 ఫోటోల్లో ఉన్న యువకుడు ఒకడే, పైగా సెల్ఫీస్ తీసుకున్నాడు అతను. ఎలా అంటే, ఇందాక చెప్తున్నట్టు పద్మావత్ చిత్ర సమయంలో అప్పుడు బంద్ చేసినప్పుడు కరణీసేనకి మద్దతుగా ఆరెంజ్ కలర్ అది కట్టుకున్నాడు. అప్పుడు క్షత్రియుడు, క్షత్రియుల్లో ఒకటిగా పాల్గొన్నాడు. ఇప్పుడు భారత్ బంద్ టైంలో బ్లూ కలర్ రిబ్బన్ కట్టుకుని దళితుడిగా అలా నాటకం ఆడాడు అన్నమాట. సో అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఎవరో కావాలని అలర్లకు పాల్పడ్డాడు కదా. అప్పుడు అతను క్షత్రియుడు, తలకి కాషాయ రిబ్బను, అదే ఇప్పుడు మన భారత్ బంద్ లో ఏమో నీలం రంగు రిబ్బను, దళితుడు అన్నమాట. సో ఆ వేగాలను, ఆ ఆవేశాలను కాసేపు పక్కన పెట్టి కొన్ని విషయాల్ని ఆలోచిద్దాం. గతేడాది ఏప్రిల్లో హఫింగ్టన్ పోస్ట్ మాజీ డిప్యూటీ ఎడిటర్ శివం విజ్ వామపక్ష అననుకూల వెబ్సైట్ స్క్రోల్ .in లో ఒక పోస్ట్ ని పెట్టారు. అందులో ఉదారవాదులు అంటే వామపక్ష కుహన సెక్యులర్ల ముందు పేరు, దాని పేరు బీజేపీ వల్ల నుంచి ఎప్పుడు బయటపడతారు అని ప్రశ్నించాడు. ఇక హిందూ ముస్లిం మాటలు మాట్లాడటం మానేయండి, అది బీజేపీ ఆర్ఎస్ఎస్ కి లాభాన్ని చేకూరుస్తుంది. ఇప్పుడు మనం కులం గురించి మాట్లాడాలి, కుల పోరాటాల ఆధారంగా మాత్రమే మనం బీజేపీని ఎదుర్కోగలమని వాదించాడు. అందులో ఈ విజ్ ఎవరో దేశంలో చాలా మందికి తెలియదు, కానీ ఆయన వాదనను సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా సమర్థించారు. ఆ విని వెంటనే కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సమర్థించారు. సరిగ్గా ఇదే సమయానికి పాకిస్తాన్ సెనేట్ కూడా భారత్ లో దళితేతర వివాదాలను సృష్టించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. దీన్ని 13 సభ్యుల కమిటీ ముసాయిదాల్లో పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ఉన్నట్టుండి దళితులపై దాడులు, నకిలీ కథనాలు పత్రికల్లో వచ్చాయి. ఉత్తరప్రదేశ్ లో ఒక దళిత కుటుంబాన్ని పోలీసులు వివస్త్రణ చేశారని వార్త వచ్చిన తర్వాత ఆ వార్త అబద్ధం అని తేలింది. ఆ తర్వాత ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెబ్సైట్ లో ఇద్దరు దళిత మహిళల్ని రేప్ చేయాలని ఖాప్ పంచాయతీ ఆదేశించిందని పేర్కొంది. కానీ దీనిపై కథనం ప్రసారం చేసేందుకు బీబీసీ అక్కడికి వెళ్తే అది నిజం కాదని తెలిసింది. ఆ తర్వాత రాజపుత్రులు కొందరు దళిత బాలులను హత్య చేశారనే కథనం కొన్ని ఛానళ్లలో ప్రసారమైంది. కానీ తర్వాత ఇది అబద్ధమని తేలింది. ఉత్తరప్రదేశ్ లో మరో వార్త ఇలాగే ఒక రోజంతా రాజ్యం చేసింది. దాని ప్రకారం ఒక దళితుడు దేవాలయంలో ప్రవేశించినందుకు అగ్రవర్ణాల వారు చంపేశారట. ఆ తర్వాత తేలింది ఏమిటి అంటే ఒక తాగుబోతు అతన్ని వేరే వివాదంలో కొట్టి చంపేశాడు అని. కానీ నిజం కాళ్లకు చెప్పులు తొడుక్కునే లోపల అబద్ధం ప్రపంచాన్ని చుట్టొచ్చేస్తోంది. ఈ సూత్రం ప్రకారం టీవీ ఛానళ్లు చర్చలు నిర్వహించి తీర్పులు కూడా ఇచ్చేసాయి. తర్వాత వార్త అబద్ధం అని తేలగానే ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్. ఇలాంటి కథే గుజరాత్ లోని లింబోదర గ్రామంలోని దిగంత మహేరియా అనే దళిత యువకుడి గురించి వచ్చింది. అతను మీసాలు పెంచుకున్నందుకు అగ్రవర్ణాల వారు చంపేశారని వార్తలు వచ్చాయి. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని ఏకంగా గుజరాత్ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 3 రోజుల తర్వాత తేలింది ఏమిటంటే ఒక స్వచ్ఛంద సంస్థ డబ్బిచ్చి దిగంత మహేరియా చేత ఈ మాటలు చెప్పించింది. ఈ అబద్ధాలకు జేఎన్యూ జాతీయవాద వ్యతిరేక వామపక్ష విద్యార్థి నేత షెహ్లా రషీద్ వంటి వారు సైతం వక్తాసు పలికారు అని. పరిస్థితి ఏ స్థాయికి వచ్చిందంటే ఉత్తరప్రదేశ్ లో పలు చోట్ల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసిన సంఘటనలు జరిగాయి. ఇవన్నీ ఎవరో కావాలనే చేయించారన్నది సుస్పష్టం. ప్రతి చిన్న విషయాన్ని వివాదం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. బాబాసాహెబ్ భీమ్రావు రామ్జీ అంబేద్కర్ పేరులో రామ్జీ అన్న పదాన్ని కూడా వివాదంగా మార్చే ప్రయత్నాలు జరిగాయి. ఏప్రిల్ 2 జరిగిన అల్లర్లు కూడా ఈ కోవకు చెందినవేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ఏ రాజకీయ పార్టీ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నీరుగార్చమని కోరడం లేదు, బీజేపీ అస్సలు కోరడం లేదు. అయితే వీటిని వివాదంగా మార్చి హింస చెలరేగేలా చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2 వారాల క్రితం ఆర్ఎస్ఎస్ సహస కార్యవాహ దత్తాత్రేయ హొసబళే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా ఏమన్నారంటే, దురదృష్టవశాత్తు రాజకీయ స్వార్థాల కోసం హిందూ సమాజ విరోధులు హిందూ సమాజాన్ని కులాల పేరిట విభజించే ప్రయత్నం చేస్తున్నారు. దురదృష్టవశాత్తు మన సమాజంలో కుల వివక్ష, అస్పృశ్యత ఇప్పటికీ ఉంది. ఈ విషయాన్ని మనం కాదనలేము. గత అనేక శతాబ్దాలుగా ఎందరో మహాపురుషులు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ దీని నుంచి లబ్ధి పొందాలి అనుకోవడం నేరం, కానీ ఇది జరుగుతోంది. ఇటీవలి 4-5 ఏళ్లలో జరిగిన సంఘటనలు క్రమేపీ తమ ప్రాబల్యాన్ని కోల్పోతున్న హిందూ వ్యతిరేక సంస్థలు, భారత వ్యతిరేక శక్తులు కులాన్ని ఉపయోగించి విభేదాలను సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని రుజువు చేస్తున్నాయి. షెడ్యూల్డ్ కులాలు తెగల మధ్య ఒకరిపై ఇంకొకరిని ఉసిగొలుపుతున్నాయి అన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సుప్రీంకోర్టు తన ఆదేశాలను పునఃసమీక్షించుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కూడా అల్లర్లు చెలరేగడం పలు సందేహాలకు తావిస్తోంది. ముఖ్యంగా హింస బాగా చెలరేగిన ప్రాంతాల్లో ఇతర మత వర్గానికి చెందిన వారు కూడా ఆయుధాలతో కనిపించడం, గుజరాత్ కు చెందిన దళిత నాయకుడు, ఇటీవల శాసనసభకు ఎన్నికైన నాయకుడి అనుచరులు ఆయుధాలతో వీధుల్లో భయభ్రాంతులు సృష్టించడానికి ప్రయత్నిస్తూ మీడియా కళ్లకు చిక్కడం ఈ సందేహాలకు మరింత బలం చేకూరుస్తోంది. అలాగే ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యోగేశ్వర శర్మ మీరట్ లో అల్లర్లకు ప్రధాన కుట్రదారులు గుర్తిస్తూ పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా చోట్ల ఆందోళనకారులకు తాము అసలు ఎందుకు రోడ్లపైకి వచ్చామన్న సంగతి కూడా తెలియదంటే అపోహలు, పుకార్లు ఏ స్థాయిలో వ్యాపించాయో అర్థం చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ చట్టంలో కొన్ని మార్పులు చేయాలని సుప్రీంకోర్టు చెప్పితే కేంద్రం ఏకంగా ఎస్సీ ఎస్టీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు రద్దు చేయనుందని ప్రచారం జరిగింది. ఈ ప్రచారమే ఆందోళనలు అంత తీవ్ర స్థాయికి చేరడానికి కారణం అంటున్నారు. చాలా చోట్ల ఆందోళనకారులు ఓట్ హమారా, హక్ హమారా, నహీ చలేగా అంటూ నినాదాలు చేశారు. ఒకప్పుడు బీహార్ లో ఎన్నికలు గెలవడానికి లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన పార్టీ ఈ నినాదాన్ని తెరపైకి తెచ్చింది. సమాజంలో కొన్ని కుల సముదాయాలు మాత్రమే ప్రభుత్వం ఇస్తున్న సదుపాయాలను పొందుతున్నాయని, తాము కేవలం ఓట్లు వేయడానికి మాత్రమే పరిమితమయ్యామని దళితులలో ప్రచారం చేయడం ద్వారా లాలూ అధికారంలోకి వచ్చారు. దళితులలో తమకు అన్యాయం జరుగుతోందన్న భావనను రెచ్చగొట్టడం ద్వారా రాబోయే రోజుల్లో మళ్లీ అధికారం సాధించవచ్చని ఆశిస్తున్న కొన్ని పార్టీలు మళ్లీ ఇలాంటి ప్రచారానికి పాల్పడుతున్నట్లు కనిపిస్తోంది. ఒక చట్టంలో కొన్ని మార్పులు చేయాలని సుప్రీంకోర్టు చెబితే రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని ప్రచారం చేయడం వెనుక ఈ వ్యూహం కనిపిస్తోంది. హింసని రెచ్చగొట్టే ఇలాంటి ప్రయత్నాలను గుర్తించి తగిన చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది. మరోవైపు అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలి. క్షుద్ర రాజకీయ ప్రయోజనాల కోసం దళిత దళితేతర విభేదాలను సృష్టించే ప్రయత్నాలని బొమ్ము చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి చిన్న విషయానికి ఆర్ఎస్ఎస్ ను విమర్శించమే పనిగా పెట్టుకున్న పార్టీలు సుప్రీంకోర్టు తీర్పు కూడా ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగమేనంటూ నిందారోపణలు చేశాయి. దళితులకు అన్యాయం చేయడానికి చేసిన కుట్రలో ఇది భాగం అని ఆరోపించాయి. ఈ వివాదానికి ఆర్ఎస్ఎస్ తో ముడిపెట్టాలని చూడటం హాస్యాస్పదం. ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ భయ్యాజీ జోషి స్పష్టంగా ఖండించారు. ఆయన ప్రకటన సారాంశం ప్రకారం ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా హింస చెలరేగడం దురదృష్టకరం. సర్వోన్నత న్యాయస్థానపు తీర్పును అడ్డం పెట్టుకుని సంఘపై దుష్ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నిరాధారమైనది, ఖండించదగింది. సర్వోన్నత న్యాయస్థానము ఈ తీర్పుతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘకు ఎలాంటి సంబంధం లేదు. కులం ఆధారంగా ఎలాంటి వివక్ష అణచివేత ఉండరాదని సంఘం మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ఇలాంటి వివక్ష అణచివేతల్ని నిరోధించే చట్టాన్ని అత్యంత కఠినంగా అమలు చేయాలి. సర్వోన్నత న్యాయస్థానం ఈ చట్టం విషయంలో వెలువరించిన తీర్పుని పునః పరిశీలించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించడం సరైన చర్య. ఇలాంటి పరిస్థితిలో సమాజంలో పరస్పర ప్రేమ విశ్వాసం పెంపొందించే విధంగా ప్రయత్నించాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మేధావులకు, ఆలోచన పరులకు విజ్ఞప్తి చేస్తోంది. అలాగే ప్రజలు కూడా పుకార్లను, దుష్ప్రచారాన్ని నమ్మకుండా ఒకరి పట్ల మరొకరు స్నేహభావాన్ని నిలుపుకోవాలని కోరుతోంది అన్నారు. కులం పేరిట సమాజంలో వివక్ష అవమానాలకు గురవుతున్న వర్గాలకు రక్షణ కల్పించడం కోసమే ప్రభుత్వం ఈ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని తెచ్చింది. ఇటువంటి అమానవీయ ధోరణుల్ని తొలగించడానికి 1955లో పార్లమెంటు అంటరాని వారిపై నేరాల నిరోధక చట్టాన్ని ఆమోదించింది. ఆ తర్వాత దీనికే 1976లో పౌర హక్కుల చట్టంగా పేరు మార్చారు. అయితే చట్టం అమలు అనుకున్న రీతిలో అమలు కాకపోవడం, ఎస్సీ ఎస్టీల సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపడకపోవడంతో 1989లో ప్రస్తుతం అమల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంగా రూపొందించారు. కులం పేరున ఇతరులు ఎస్సీ ఎస్టీలపై సాగించే దూషణలు, వేధింపులు, దాడులు, అత్యాచారాలను అడ్డుకోవడమే ఈ చట్ట ప్రధాన లక్ష్యం. ఈ చట్టానికి మరింత పదును పెడుతూ 2015లో కొన్ని సవరణలు చేశారు. శిరోముండనం, మీసాలు తొలగించడం వంటి అమర్యాదకర చర్యల్ని కూడా వేధింపులుగానే పరిగణిస్తూ చట్ట పరిధిలోకి తెచ్చారు. ఈ చట్టం ప్రత్యేకత ఏమిటంటే దీని కింద కేసు నమోదు చేస్తే వెంటనే అరెస్టులు చేసి ఆ తర్వాత రిమాండ్కు పంపుతారు. ఇది చాలా కీలకమైన నిబంధన. నిందితులకు జామీన్ కూడా లభించదు. వేధింపులను పూర్తిగా అరికట్టడానికి ఈ కఠినమైన నిబంధనను చట్టంలో చేర్చారు. సుప్రీంకోర్టు సూచించిన మార్పులు ఏమిటంటే ఎస్సీ ఎస్టీలపై వేధింపులను అరికట్టేందుకు ఉద్దేశించిన చట్టం దుర్వినియోగం అవుతోందని, కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత ఇతర చిన్న కారణాలకే ఈ చట్టాన్ని ఆశ్రయిస్తున్నారనే ఫిర్యాదుల మధ్య సుప్రీంకోర్టు చట్టంలో కొన్ని మార్పుల్ని సూచించింది. నిర్దోషులైన ప్రభుత్వోద్యోగులను బెదిరించేందుకు, ప్రైవేటు వ్యక్తులపై కక్ష తీర్చుకునేందుకు, స్వప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు తరచుగా ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కోర్టు అభిప్రాయపడింది. కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కూడా అమాయకులపై తప్పుడు కేసులు పెట్టడానికి చట్టాన్ని ఉపయోగిస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. అమాయకుల్ని నిందితులుగా నిలబెట్టడం చట్ట ఉద్దేశం కాదని, వేధింపుల నిరోధక చట్టం కుల భావనల్ని పెంచి పోషించేదిగా ఉండకూడదని, అలా జరిగితే అది సమాజ సమైక్యతకు, రాజ్యాంగ విలువలకు విఘాతంగా మారుతుందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో 20 జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, జస్టిస్ యుయు లలిత్లతో కూడిన ధర్మాసనం చట్టంలోని అరెస్ట్ బెయిల్ మంజూరుకి సంబంధించిన నియమాలకు కొన్ని సవరణలు సూచించింది. వాటి ప్రకారం చట్టం కింద నేరం చేసినట్టు ఆరోపిస్తూ ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వ సేవకులపై కేసు నమోదైనప్పుడు వారి నియామకాధికారాలు లేదా ఉన్నతాధికారుల నుంచి లిఖితపూర్వక అనుమతి ఉంటేనే గాని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. అలాగే ప్రైవేటు వ్యక్తులపై కేసు నమోదైనప్పుడు సంబంధిత జిల్లా సీనియర్ పోలీస్ అధికారి అనుమతించిన తర్వాతే అరెస్టు చేయాలి. చట్టం కింద ముందస్తు జామీన్ తీసుకునేందుకు వీలే లేదన్న నిబంధనకు కూడా సడలింపు చేసింది. ఆరోపణలు దురుద్దేశంతో గాని మరేదైనా కారణంతో గాని చేసిన అని ప్రాథమిక దర్యాప్తులు తేలితే ముందస్తు జామీన్ ఇవ్వకూడదన్న నిబంధన వర్తించిందన్నమాట. సుప్రీంకోర్టు సూచించిన ఈ మార్పులు అసలు చట్టాన్ని నిర్వీర్యం చేసేట్లుగా ఉన్నాయని కొన్ని రాజకీయ పక్షాలు, దళిత సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. మరి కేంద్రం ప్రతిస్పందన ఏమిటంటే, ఎస్సీ ఎస్టీ చట్టానికి సుప్రీంకోర్టు సూచించిన మార్పుల పట్ల దళిత సంఘాలు, వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో తమ తీర్పును పునః సమీక్షించుకోవాలని కోరుతూ కేంద్రం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మార్పులు చేయాలంటూ జారీ చేసిన ఉత్తర్వులపై పునరాలోచించాలని కోరింది. కోర్టు తీర్పు రాజ్యాంగంలోని అధికరణం 21ని ఉల్లంఘించేలా ఉందని అభ్యంతరం చెప్పింది. చట్టంలోని పాత నిబంధనల్ని యథాతథంగా కొనసాగనివ్వాలని కోరింది. ఈ విషయంలో ప్రభుత్వం తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తారని కేంద్ర న్యాయశాఖ మంత్రి వెల్లడించారు. మరోవైపు కోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని, పునః సమీక్షించాలని కోరుతూ ఎస్సీ ఎస్టీ సంస్థల అఖిల భారత సమాఖ్య పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ ని అత్యవసర ప్రాతిపదికన వెంటనే విచారణ చేపట్టాలన్న సమాఖ్య విజ్ఞప్తిని మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించిందన్నమాట. ఈ అంశాన్ని రాకా సుధాకర్ రావు జాగృతి 69 సంవత్సరాలుగా వెలువడుతున్న జాతీయ తెలుగు వారపత్రిక జాగృతిలో ప్రచురించడం జరిగింది. అది నేను మీకు యథాతథంగా వినిపించడం జరిగిందన్నమాట. ఇప్పటికైతే ప్రియమైన మీతో కార్యక్రమాలు తీసుకుందాం. ఒక చిన్న విరామం, వింటూనే ఉండండి. మై ఇండియా మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మా ప్రియమైన మై ఇండియా మీడియా శ్రోతలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ ఆర్జే భార్గవి. వీలైతే సీతారాముల కళ్యాణం చూసి పానకం వడపప్పు స్వీకరించి శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాముల కటాక్షంతో పాటు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను పొందండి.
Listening to Mind Media, the voice of India. నా భాగ్య దేవతా
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
అగ్గగ్గగ్గగ్గో మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మీనాక్షి భారతితో. 3-4 దశాబ్దాల క్రితం మన పల్లెలు ఎలా ఉండేవి, అక్కడ పెత్తందారితనంతో ఊరి పెద్దలు ఎలా పేచ్చెక్కుతుండేవారు, పరువు హత్యలు, ప్రతీకారేచ్ఛలు ఏ స్థాయిలో సాగేవి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం రంగస్థలం చిత్రం. నిన్ననే చూసొచ్చాం. పల్లెలు వదిలి నగరాలకు జనం వలసపోతున్న సమయాన ఈ నేపథ్యంలో సినిమా రూపొందించడం అంటే సాహసం అనే చెప్పాలి. దానికి తోడు మాస్ హీరో ఇమేజ్ ఉన్న రామ్ చరణ్ తో డీ గ్లామరైజ్డ్ రోల్, అందులోనూ చెవిటివాడి పాత్ర చేయించడం అంటే దర్శక నిర్మాతలకు ఎంతో ధైర్యం ఉండాలి. అవి తమకు పుష్కలంగా ఉన్నాయని ఇటు దర్శకుడు సుకుమార్, అటు మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నిరూపించారు. వీరి మీద నమ్మకంతో రంగస్థలంలోకి దూకిన రామ్ చరణ్ కు నటుడిగా మంచి పేరు రావడం విశేషం. కథ విషయానికి వస్తే, గోదావరి నదీ తీర గ్రామం రంగస్థలం. చెవిటివాడైన చిట్టిబాబు గోదాట్లో నీటిని మోటార్ ద్వారా పొలాలకు మళ్లిస్తుంటాడు. అదే ఊర్లో ఉండే రామలక్ష్మితో ప్రేమలో పడతాడు. ఆ గ్రామంలో ప్రెసిడెంట్ ఏం చెబితే అదే శాసనం. ఊర్లోని సొసైటీ సైతం ఆయనకు అనుసరణలోనే నడుస్తూ ఉంటుంది. దైవభక్తి బాగానే ఉన్నా ప్రజల సొమ్ముల్ని స్వాహ చేయడంలో ముందుంటాడు ప్రెసిడెంట్. ప్రజల అమాయకత్వాన్ని, బలహీనతని అడ్డం పెట్టుకుని దశాబ్దాల తరబడి తనే ప్రెసిడెంట్ గిరిని వెలగబెడుతూ ఉంటాడు. ఒక 30 ఏళ్ళు అని చెప్తూ ఉంటారు సినిమాలో. అయితే ఎవరైనా ఆ పదవిపై కన్ను వేసినా, అతని అక్రమాలపై పెదవి విప్పినా ఇక వారి అడ్రస్ గాలంతే. సో ఊరి ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై చిట్టిబాబు అన్న కుమార్ బాబు దృష్టి పడుతుంది. ప్రెసిడెంట్ ఆగడాలకు కళ్ళెం వేయాలనుకుంటాడు. ఊరి జనంలో చైతన్యం తీసుకొచ్చి తనే ప్రెసిడెంట్ గా నిలబడాలి అనుకుంటాడు. అతనికి ఎమ్మెల్యే దక్షిణామూర్తి సైతం చేదోడు వాదోడుగా ఉంటాడు. అంతేకాదు తన పార్టీ తరఫున ప్రెసిడెంట్ గా పోటీ చేసే అవకాశం ఇస్తాడు. కానీ ప్రెసిడెంట్ కి వ్యతిరేకంగా ఎన్నికల్లో దిగిన కుమార్ బాబు అందరూ భయపడినట్టుగానే హత్యకు గురవుతాడు. దానికి కారణం ఎవరు? చిట్టిబాబు తన అన్న మరణానికి కారకులైన వారిని ఎలా శిక్షించాడు అన్నది మిగతా కథ. రంగస్థలం చిత్ర కథలో నిజానికి కొత్త అంశం ఏమీ లేదు. 70-80లలో ఈ నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చాయి. వేజళ్ల సత్యనారాయణ, మాదాల రంగారావు, ఆర్ నారాయణ మూర్తి వంటి వాళ్ళ సినిమాల్లో ఉండే పగ ప్రతీకారాలే ఇందులోనూ ఉన్నాయి. అయితే పిడికిళ్ళు బిగించడం, ఎర్ర జెండా పట్టుకుని ఊగిపోవడం వంటి అంశాలే లేవు. మిగతాదంతా సేమ్ టు సేమ్. వ్యక్తిలో పరివర్తన ఆశించకుండా అతన్ని అంతం చేయడమే సమస్యకు పరిష్కారం అనే పంథాను కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమాలు ప్రేక్షకుల మనసుల్లోకి ఎక్కిస్తున్నాయి. ఈ సినిమాలోనూ అదే జరిగింది. ఊరి జనాలపై అఘాయిత్యాలకు పాల్పడిన వ్యక్తులను, తన అన్న హత్యకు కారకులైన వారిని దారుణంగా హత్య చేయడంతోనే సినిమాకు శుభం కార్డు పడింది. ఇది ఎంతవరకు న్యాయం అనే విషయంలో భిన్నాభిప్రాయాలు సహజంగానే వ్యక్తమవుతుంటాయి. అయితే పాత్రలు, వారి స్వభావం గురించి కాస్తంత లోతుగా ఆలోచిస్తే అలాంటి వ్యక్తులు అలాగే ప్రవర్తిస్తారు కదా అనిపిస్తుంది. నటీనటుల విషయానికి వస్తే వారు కాకుండా కేవలం పాత్రలు కనిపించడం గొప్ప విషయం. రామ్ చరణ్ తన కెరీర్ లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సమంత, జగపతి బాబు, రంగమ్మతగా నటించిన యాంకర్ అనసూయ, ఆది పినిశెట్టి, బ్రహ్మాజీ, నరేష్, రోహిణి, మహేష్, అజయ్ ఘోష్, వీళ్ళంతా కూడా ఆయా పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. కథానాయకుడు చిట్టిబాబుకున్న చెవిటితనాన్ని కూడా ఓ కీలక అంశంగా దర్శకుడు సుకుమార్ మలచడం చాలా బాగుంది. చివరి నిమిషంలో తన అన్న హత్యకు కారకుడైన వ్యక్తిని తెలుసుకోవడానికి అతను పడే మానసిక ఘర్షణను చక్కగా తెరకెక్కించాడు. దాంతో సినిమా ప్రదర్శన సమయం కాస్తంత ఎక్కువే అయినా ప్రేక్షకులకు అలా అనిపించదు. సాంకేతిక నిపుణుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రంగస్థలం సెట్ వేసిన రామకృష్ణ మౌనిక దంపతుల గురించి. 3 దశాబ్దాల క్రితం నాటి గ్రామీణ వాతావరణాన్ని వాళ్ళు కళ్ళకు కట్టినట్టు చూపారు. అలానే చంద్రబోస్ రాసిన ప్రతి పాట అర్థవంతంగా ఉంది. ఆయా సందర్భానికి తగ్గట్టుగానే కాకుండా పాత్ర ఔచిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని పదాల్ని కూర్చారు. ఇందులోని ఓ విషాద గీతాన్ని ఆయనే పాటం విశేషం. ఇంకా ఆడియోలో శివనాగులు పాడిన ఓ పాట సినిమాలోకి వచ్చేసరికి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పాడటం వివాదం అవుతుంది. ప్రస్తుతానికి అయితే దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం రత్నవేలి ఫోటోగ్రఫీ సినిమా విజయానికి కొనుగాసాయి. సుకుమార్ దర్శకత్వ ప్రతిభ కూడా అనేక చోట్ల కనిపించింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా రాకపోవడం వల్ల అందరిలోనూ కొత్త ఆసక్తి నెలకొంది. అదే ఈ సినిమా విజయానికి కారణమైంది. అండ్ శ్రీమంతుడు జనతా గ్యారేజ్ తర్వాత నిర్మించిన రంగస్థలంతో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ హ్యాట్రిక్ కొట్టడం విశేషం అని చెప్పాలన్నమాట. తర్వాత సమాజ సేవలో నేను సైతం అంటున్నారు డాక్టర్ అంకిత. పేద రోగుల కోసం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. వారాంతపు రోజులు అనగానే అంటే వీకెండ్స్ అనగానే చాలా మంది ఉద్యోగులకు ఉత్సాహం ఉరకలేస్తుంది. గజిబిజి జిందగీ నుంచి కాస్త విశ్రాంతి దొరికినట్లుగా అనిపిస్తుంది. స్నేహితులు కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపాలని 2 రోజుల ముందుగానే ప్రణాళికల్ని కూడా సిద్ధం చేసేసుకుంటూ ఉంటాం. కానీ చాలా తక్కువ మంది మాత్రమే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ సమయాన్ని సమాజ సేవకు వినియోగించాలని భావిస్తారు. దేశానికి ఉడతా భక్తిగా తమ వంతుగా ఏదో చేయాలనే తాపత్రయాన్ని కనబరుస్తారు. ఢిల్లీకి చెందిన డాక్టర్ అంకిత కూడా అదే కోవకు చెందిన వ్యక్తి. అంకిత ప్రముఖ దంత వైద్యురాలు. తన వృత్తి నలుగురికి మేలు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న మనిషి. అంకిత కలకత్తాలో పుట్టి పెరిగారు. స్వామి వివేకానందుని బోధనల్ని మనసు నిండా నింపుకున్నారు. ఆమె తండ్రి ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు బదిలీ అయ్యేవారు. దీంతో దేశంలోని చిన్న పట్టణాలు గ్రామాల్ని ఆమె చూడగలిగారు. జార్ఖండ్ లో తన పాఠశాల విద్యను పూర్తి చేసుకున్నారు. కలకత్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో డిగ్రీ పట్టాను పొందారు. వివాహానంతరం ఢిల్లీలో నివాసం ఏర్పరచుకున్నారు. అంకిత ఢిల్లీలోని సర్దార్గంజ్ హాస్పిటల్లో డెంటల్ సర్జన్ గా వృత్తిని ప్రారంభించారు. అంతేకాకుండా డిస్పెన్సరీలో కూడా అంకిత పనిచేశారు. ఢిల్లీ పూసా రోడ్ డిస్పెన్సరీలో పనిచేస్తున్నప్పుడు ఆమె వద్దకు వృద్ధులే ఎక్కువగా చికిత్స కోసం వచ్చేవారు. ఆ క్రమంలో భారతదేశంలో దంత వైద్యుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు ఆమె గుర్తించారు. తన చికిత్సా విధానాన్ని మరింత మెరుగుపరుచుకుని నాణ్యమైన వైద్యాన్ని అందించాలని సంకల్పించుకున్నారు. వివిధ పుస్తకాలని చదువుతూ దంత వైద్యంలో విషయ పరిజ్ఞానాన్ని పెంచుకున్నారు. 3 సంవత్సరాల పాటు తీవ్రంగా శ్రమించారు. అనంతరం దేశంలో వీలైనంత ఎక్కువ మందికి దంత వైద్యాన్ని అందించాలని నిర్ణయించుకున్నారు. కామన్వెల్త్ యూకే స్కాలర్షిప్ కి భారత ప్రభుత్వం అంకితను నామినేట్ చేసింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తున్నారు. తన చదువు అనంతరం అంకిత పేదల కోసం ఏదైనా చేయాలనుకున్నారు. దేశంలో ప్రతి 50,000 మంది గ్రామీణ ప్రజలకు కేవలం ఒకే దంత వైద్యుడు అందుబాటులో ఉన్నారని గుర్తించి గ్రామీణ ప్రజల కోసం తానే స్వయంగా దంత సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలు మురికివాడల్లో తన సేవా కార్యక్రమాల్ని విస్తృతపరిచారు. నిదానంగా ఉచిత దంత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసేందుకు కావలసిన వనరుల్ని సమకూర్చుకున్నారు. తన తొలి ఉచిత దంత వైద్య శిబిరానికి కావలసిన 100 గ్లౌజులు మాస్క్లు స్టెరిలైజర్ బాటిల్స్ ని తానే కొనుగోలు చేశారు. ఆ వైద్య శిబిరాన్ని రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ జిల్లాలోని హర్సోలి గ్రామంలో నిర్వహించారు. ప్రజల కోసం ఆమె పడుతున్న ప్రయాసం ఆమెలోని అంకిత భావాన్ని గమనించిన తన తోటి వైద్యులు కూడా స్ఫూర్తిని పొందారు. ఈ సేవా ఉద్యమంలో తాము భాగస్వాములు అవ్వాలని ముందడుగు వేశారు. ఒక్కో దంత వైద్య శిబిరం విజయవంతం అవుతున్న కొద్దీ అంకిత బృందంలో ఉత్సాహం రెట్టింపైంది. మరింత ఎక్కువ మందికి సేవలు అందించాలనే భావన కలిగింది. అలా వారి వారాంత సమయాన్ని సంపాదనలో కొంత మొత్తాన్ని గ్రామీణుల ముత్యాల పళ్లను కాపాడడానికి కేటాయిస్తూ వృద్ధుల ముసిముసి నవ్వులకు కారణమవుతున్నారు. ప్రస్తుతం అంకిత వద్ద ఓ మొబైల్ డెంటల్ ట్రీట్మెంట్ వాహనం ఉంది. దాని ద్వారా దంత వైద్య శిబిరాలను ఆమె నిర్వహిస్తున్నారు. శిబిరం పూర్తయిన తర్వాత ఆ వివరాలను ఆమె ప్రభుత్వానికి అందిస్తారు. అందులో గ్రామంలోని ప్రజల దంత ఆరోగ్యం ఎలా ఉంది, ఎటువంటి చర్యలు చేపట్టవలసి ఉంది అనే అంశాలని పొందుపరుస్తారు. రాజస్థాన్ లోని జైపూర్ లో ఫ్లోరైడ్ నీటి సమస్య ఎక్కువగా ఉంది. దీంతో అక్కడి ప్రజలు దంత ఎముకలకు సంబంధించి వ్యాధులతో బాధపడుతున్నారు. ఆ సమస్య నుంచి జైపూర్ లోని బాధితుల్ని బయటపడేయడానికి అంకిత బృందం కృషి చేస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. ఇందుకు తమలాంటి ఆలోచనలు కలిగిన వారితో అంకిత పనిచేస్తున్నారు. త్వరలోనే ప్లాంట్ ని ఏర్పాటు చేసి ఫ్లోరైడ్ ముప్పును నివారిస్తామని అంకిత ఎంతో ధీమాగా చెబుతున్నారు. తన సేవలను మరింత విస్తృతంగా పేదలకు అందించడానికి కృషి చేస్తానంటున్నారు ఈ పళ్ళ డాక్టర్. ప్రియమైన మిత్రులు, తీసుకుందాం మరొక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
గగ్గో మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని. ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా. అవు మళ్ళా 15 ఏండ్లు అయింది దేశం ఇడసబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని కలిపి చెప్పుకుందారి. యాదమర్వకుంటి నుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా,
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మై ఇండ్ మీడియా కెనడా కెంచి నొస్తున్న భారతీయ స్వరం.
నవాభ్యుదయ విశాల సృష్టిలో ఈ నవనవాభ్యుదయ విశాల సృష్టిలో చిత్రములన్నీ నావేలే, కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవెలే. కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవెలే. తళుకుమని తారలు మెరిసే నీలాకాశము నాదేలే, ఎల్లరి మనముల కలవరపరిచే జిలిబిలి జాబిలి నాదేలే. కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవెలే. కావాలంటే
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా,
మై మీడియా The Voice of India. ఇది భారతీయ స్వరం.
మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మీ ఆచి భాగవితం. ప్రపంచ ప్రఖ్యాత కట్టడాల్లో ఒకటైన తాజ్ మహల్ తమకే చెందుతుంది అని ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు వాదించగా, అయితే షాజహాన్ సంతకాలు చూపించాలి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా భారత పురావస్తు శాఖ 2010 సంవత్సరంలో దాఖలు చేసిన పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం నిన్న విచారించింది. తాజ్ మహల్ ని నిర్మించిన షాజహాన్ తాజ్ మహల్ ను వక్ఫ్ బోర్డుకు ఆస్తిగా ప్రకటించారని వక్ఫ్ బోర్డు చెబుతోంది. అయితే ఈ మేరకు షాజహాన్ సంతకాలు చేసిన పత్రాలు సమర్పించండి అని కోర్టు వక్ఫ్ బోర్డుని ఆదేశించింది. వారం రోజుల్లోగా ఆ పత్రాలు సమర్పించాలని చెప్పింది. మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం ఈ కట్టడాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. కాగా షాజహాన్ దీన్ని నిర్మించిన 18 ఏళ్ల తర్వాత అంటే 1666 సంవత్సరంలో మరణించారు. అయితే 2005 సంవత్సరంలో వక్ఫ్ బోర్డు తాజ్ ను తమ ఆస్తిగా వెల్లడించింది. దీన్ని వ్యతిరేకిస్తూ భారత పురావస్తు శాఖ 2010లో కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజ్ మహల్ వక్ఫ్ బోర్డుకు చెందుతుంది అంటే భారతదేశంలో ఎవరు నమ్ముతారు? ఇలాంటి విషయాలతో సుప్రీంకోర్టు సమయాన్ని వృధా చేయకూడదు అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజ్ మీదే అయితే షాజహాన్ సంతకం చేసిన ఒరిజినల్ డీడ్ చూపించండి అని ఆదేశించింది. షాజహాన్ చివరి సమయంలో ఆయనను అతని కుమారుడు ఔరంగజేబు ఆగ్రా కోర్టులో గృహ నిర్బంధంలో ఉంచాడు. మీకు వక్ఫ్నామాపై సంతకం ఎలా చేశారు అని న్యాయమూర్తి ప్రశ్నించారన్నమాట. అసలు ఆ కాలంలో వక్ఫ్నామానే లేదని పురావస్తు శాఖ తరఫు న్యాయవాది తెలిపారు. చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ నుంచి బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకున్న కట్టడాలు భవనాల్ని 1948 చట్టం ప్రకారం భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని వెల్లడించారు. వివాదాస్పద అయోధ్య భూమి కూడా తమదేనని ఉత్తరప్రదేశ్ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టులో పోరాడుతోంది. మరి దాని సంగతి ఏం తెలుతుందో తర్వాతే చూడాలి. అండ్ నెక్స్ట్ అయితే గనక నేటి సమాజంలో కొంతమంది తల్లిదండ్రుల్ని మనం గమనించినట్లయితే వాళ్ళు చిన్నప్పుడు సాధించలేని కళల్ని తమ పిల్లలకు నేర్పించి
వాళ్లకు శ్రద్ధాశక్తులు కలిగించి అందులో రాణించేలా చూస్తారు. అలా తయారైన డాన్సర్లు సింగర్లు ఎంతో మందిని చూస్తూ ఉంటాం. మా అమ్మ ప్రేరణ వల్లే నేను ఈ స్థాయి పొందాను అని చాలా మంది చెబుతూ ఉంటారు. మా నాన్నగారికి సంగీతం అంటే చాలా ఇష్టం, అప్పట్లో ఆయనకి కుదరక నేర్చుకోలేదుట అని చెప్తారు చాలా మంది గొప్పవాళ్ళు. కానీ నేటి తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు 75% మంది పిల్లలకు మన సంస్కృతి సంప్రదాయాల పట్ల, మన కళల పట్ల ప్రేమానురాగాలు కలిగించట్లేదు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకి చక్కగా బాబ్డ్ కట్టు బాయ్ కట్టు చేయించేస్తున్నారు, అంటే జడేసే శ్రమ తప్పుతుంది అనేసి. ఇది వరకట్లాగా పట్టులంగా పట్టు పరికిణి జాకెట్ వేసుకున్న అమ్మాయిలు కనిపించట్లేదు. పండగలు పుట్టినరోజులు వస్తే షర్ట్లు ప్యాంట్లు గాగ్రా చోళీలు లేదా పంజాబీ డ్రెస్లు కొనిచ్చేస్తున్నారు. బొట్లు గాజులు ఎప్పుడో పోయాయి. కొన్ని స్కూళ్ళల్లో బొట్టు పెట్టుకుంటే శిక్ష విధిస్తారు, చేతులకు గాజులు ఉంటే ఆశ్చర్యపోవాలి. రిబ్బన్ల అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. నేడు ఏ తల్లికి కూడా రిబ్బన్ ముడికట్టడం రాదంటే ఆశ్చర్యపోకండి. ఎవరికైనా వచ్చి ఉంటే అందుకు కారణం తమ చిన్నప్పుడు చెల్లెళ్లతో పెరగడం కావచ్చు. నాకైతే కనుక 8th class లోనే ఫస్ట్ టైం నేను రిబ్బన్ కట్టుకున్నట్టు గుర్తు, ఇప్పుడు కూడా వచ్చినాకు చాలా గర్వంగా చెప్పుకుంటాను. అండ్ ఈ తరం అమ్మలు 10% జడ వేసుకోకుండా క్లిప్పు పెట్టి జుట్టు విరబోసి దానికి చికా కనిపించిన మీదట 2 వేళ్ల వెడల్పు ఒక బెత్తడు మాత్రం అంటూ నడుంపైకి మెడకిందకి జుట్టు కట్ చేసేస్తున్నారు. అంటే మరి వాళ్ళ కటింగ్ వాళ్ళకే చండాలంగా ఉందని ప్రొఫెషనల్ లేడీ బార్బర్ అంటే సారీ బ్రిటీషియన్లు దగ్గరికి వెళ్ళి లెవెల్ చేయించే నెపంతో మరికొంత కట్ చేసేస్తున్నారు. మిగిలిన దాంతో సమకూర్ణ అందంతో అపహాస్యం పాలవుతున్నారు. ఈ మధ్య వయసు స్త్రీలు తమకు కొడుకులు కూతుళ్ళు ఎంత పెద్దవాళ్ళున్నా డ్రెస్ మోజులో పడిపోతున్నారు. తామేదో చిన్నపిల్లలు అయిపోయినట్లు చాలా ఏకాగ్రతతో అద్దం ముందు మురిసిపోతూ దానికి సరైన సైజ్ దొరికేదాకా ఓ చోట బిగువని ఓ చోట లూజ్ అని మార్పులు చేర్పులు చేసుకుంటూ చేయించుకుంటూ ఎట్టకేలకు సరిపోయిందని మురిసిపోతారు. తమ కూతుర్ని డామినేట్ చేయడానిక ఈ తిప్పలు అని చూసేవాళ్ళు అంటున్నారు. కానీ ఈ విషయంలో నేనైతే కొంచెం అంటే కంప్లీట్ గా సపోర్ట్ అని చెప్పను, కానీ ప్రయాణాల్లో వాటిల్లో కొంచెం ఇబ్బంది తప్పుతుంది అనే ఉద్దేశంతో వేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చీరే కట్టాలి కంపల్సరీ, డ్రెస్సులు వేసుకోకూడదు అనట్లేదు, కాకపోతే ఆ సంప్రదాయం మర్చిపోకూడదు అని మాత్రం ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. చీర ఎంత డిగ్నిటీ ఎంత అందం అనే సంగతి మన వాళ్ళకి పట్టట్లేదు. అందుకే ఈ మధ్య ఒక 100 పద్యాలు చీర గురించి రాశారు ఒక ఆయన. అన్ని కంద పద్యాలు రూపొందించిన ఈ చీర పద్యాలు సరదా శతకంలో ఆడవారికి స్త్రీ గౌరవం చూపించడానికి చీరకు మించిన కాస్ట్యూమ్ లేదని నొక్కి వక్కాణించారు 101 సార్లు. అందులో మచ్చుకి 2 పద్యాలు చూసుకుంటే, పెద్దల కలవగా పోవన్ ఒద్దికగా చీర కట్ట నొప్పున్, అట్లే బుద్ధిగా గుడికేగు తురిన్ వద్దనదా ఫ్యాన్సీ డ్రెస్సుల వనితల మనసే, పరిగెత్తుకు బస్సెక్కగా ఉరుకుటకి ఇబ్బంది చీర ఒప్పగ వలయున్, మరి ఇంట పట్టనున్నను పరువా చీరొదిలి మేక్సి పైజామ కుర్తాల్. ఇలా కట్టు తప్పి కన్నవాళ్లకి మరింత ఫార్వర్డ్ బాట చూపిస్తున్న మోడ్రన్ తల్లిదండ్రులు మారాలా? అంటే పిల్లలకు మన భారతీయతను దాని విశిష్టతను చెప్పాలని పేరెంట్స్ అనుకుని తీరాలి కదా. చిల్డ్రన్ అండర్స్టాండింగ్ పుస్తకం ఆధారంగా రాశాను అంటారు డిమ్ గారు. ఇది జాగృతి తెలుగు వారపత్రికలో రాయడం జరిగింది ఈ అంశాన్ని కూడా. సో అదే నేను మీకు వినిపించడం జరిగింది. ప్రియమైన మీతోలో తీస్తున్న మరొక షార్ట్ బ్రేక్ వింటూనే ఉండండి. మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మడిసన్న కాసంత కళా కోసం ఉండాలయ్యా, ఉత్తినే తింతొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏంటది
అంటారు మన రావు గోపాలరావు. అట్లాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే 4 జోకులు, కూసిన సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికను. ప్రతిరోజు సాయంత్రం IST 4:30 నుంచి 5 గంటల వరకు
వచ్చి ఒక్కసారి నాకు వినమను
సిద్ధమైన మరి.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యాములు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా మీ ఆర్జే వెన్నెలతో.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో, మీ ఆర్జే భార్గవితో. ఇందాక మనం ఒక డెంటిస్ట్ గురించి చెప్పుకున్నాం కదా, సేవ చేస్తున్నారు అని. సో మీకు డెంటల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ పోవాలి అంటే దానికి ఒక ప్రోటోకాల్ పాటించాలని తెలుసా? అంటే పళ్ళు తోముకునేటప్పుడు, అంటే బ్రష్ చేసుకునేటప్పుడు ఎలా పడితే అలా రుద్దకుండా కొన్ని పద్ధతులు పాటించాల్సిందే అంటున్నారు డెంటిస్టులు. నాణ్యమైన బ్రష్, టూత్పేస్ట్లను ఉపయోగించడం ఫస్ట్ పాయింట్ అనమాట. మృదువుగా ఉండే బ్రష్, టూత్పేస్ట్లను వాడాలి. హార్డ్గా ఉండే బ్రష్లు వాడడం వల్ల పళ్ళ మీద ఉండే ఎనామెల్ పొర క్షీణించే ప్రమాదం ఉంది. సో దానివల్ల ఏమవుతుంది, క్రమంగా పళ్ళు బలహీనపడటం, ఊడిపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. మనకు ఎలిమెంటరీ సెక్షన్ పుస్తకాల్లోనే రోజుకి 2 సార్లు పళ్ళు తోకడం మంచిదే అని ఉంటుంది. కానీ దాన్ని మనలో ఎంతమంది పాటిస్తున్నారు అంటే చాలా తక్కువ మంది అని చెప్పొచ్చు. మనం ఉదయం నిద్ర లేచినప్పుడు అలాగే రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయడం వల్ల బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మన పళ్ళని కాపాడుకోవచ్చు. పళ్ళు తోముకునేటప్పుడు పళ్ళ మధ్య భాగంలో, కింద పై భాగంలో శుభ్రంగా తోముకుంటే సరిపోతుంది. ఎందుకంటే పళ్ళ మధ్యలో బ్యాక్టీరియా చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే పళ్ళను మృదువుగా నెమ్మదిగా రుద్దాలి. గట్టిగా రుద్దడం వల్ల ఎనామెల్ పొరపోయి పళ్ళు సెన్సిటివ్ అయ్యే ప్రమాదం ఉంది. సంవత్సరం పొడవునా ఒకే బ్రష్ని ఉపయోగించకుండా 6 నెలలకొకసారి కొత్త బ్రష్ని వాడాలి. ఇలా చేయడం వల్ల పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. సంవత్సరం మాత్రమే చెప్పాను, కొంతమంది అయితే సంవత్సరాల తరబడి అలాగే వాడుతూ ఉంటారు. అది చీగిపోయి ఆ బ్రిజిల్స్ కూడా అటు ఇటు, ఒక్కొక్క బ్రిజిల్ ఒక్కొక్క డైరెక్షన్ లో వెళ్ళిపోయినా కూడా అదే వాడుతూ ఉంటారు. అండ్ పళ్ళు తోముకునేటప్పుడు చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంటే డాక్టర్ని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త బ్రష్లు సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా మృదువుగా జిగ్ జాగ్ ఉన్న బ్రష్స్ ని ఎంపిక చేసుకోవడం మంచిదన్నమాట. తక్కువ శ్రమకు ఎక్కువ ఫలితం సమకూర్చే చక్రం ఆధారంగా మానవ సమాజం 100 సంవత్సరాలు ప్రగతి మార్గంలో ప్రయాణించింది. 18వ శతాబ్దంలో పాశ్చాత్య దేశాల్లో సంభవించిన పారిశ్రామిక విప్లవం ప్రపంచం అంతటినీ ఓ కుదుపు కుదిపింది. తదనంతరం మరో 100 ఏళ్లలో శాస్త్ర పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సంభవించిన నూతన ఆవిష్కరణలతో దేశాల మధ్య దూరం తరిగిపోయింది. విశ్వగ్రామ భావన మొగ్గ తొడిగి ప్రపంచం ఓ గ్రామంగా మారింది. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే, రెండో వైపున వినియోగ సంస్కృతి ప్రబలిన ఫలితంగా ప్రకృతి వనరుల దుర్వినియోగం పెరిగింది. పర్యావరణ సమతుల్యత దెబ్బతిని సర్వత్రా ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం సాధారణమైంది. శ్రమశక్తి చౌకగా లభించే ప్రాంతాలకు వెల్లువెత్తిన పారిశ్రామికవేత్తల వలసలు తిరుగుముఖం పడుతున్నాయి. శ్రామికుల వలసల స్థానంలో శ్రమ బదిలీ చేసుకుంటోంది. రోబోలు అనే యంత్ర మానవుల ఆవిష్కరణతో మానవ జీవిక ప్రమాదంలో పడిందనే ఆందోళన నెలకొంటుంది. తక్కువ శ్రమతో తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం రాబట్టగల ఆవిష్కరణను వెలుగు చూసినప్పుడల్లా కొందరు ఉపాధి కోల్పోక తప్పదనే భయం శ్రమజీవుల్లో వ్యక్తమవుతూనే ఉంది. ఈ భయాలు కొందరికి వాస్తవాలుగా పరిణమిస్తున్నాయి. సవాళ్లను అవకాశాలుగా మలుచుకోగలిగిన వారికి భయాలే చోదక శక్తులు అవుతున్నాయి. ఉపద్రవాలను పసిగట్టి ముందు చూపు అలవర్చుకోవాల్సిన అవసరాన్ని, జీవన భద్రతకు అనుసరించదగిన మార్గాన్ని మనకు మూడు చేపల కథ నేర్పింది కదా. మానవ సమాజ ప్రగతి వేగం పుంజుకోని రోజుల నాటి ఈ కథలో తాము నివసిస్తున్న జలాశయంలో తరిగిపోతున్న నీటిని, రానున్న ఉపద్రవాన్ని ముందే పసిగట్టి మెరుగైన వనరులున్న చోటికి వలస వెళ్లిన దీర్ఘదర్శి అనే చేప శ్రమజీవులకు అన్ని కాలాల్లోనూ మేలైన మార్గదర్శి. కోటి విద్యలు కూటి కొరకే అన్న సూత్రీకరణ బంగారం లాంటివి అనుకున్న విద్యలు సైతం సప్లై డిమాండ్ అనే మార్కెట్ నియమాలకు లోబడే ఫలిస్తాయని హెచ్చరిస్తోంది. ఆదాయం, ప్రజల గౌరవాభిమానాలు ఇబ్బడి ముబ్బడిగా పొందిన అలనాటి MBBS వైద్యులు నేడు మేజర్ పంచాయతీ గ్రామాల్లో సైతం కాంపౌండర్ల స్థాయికి పడిపోతున్నారు. బరకట్నాల మార్కెట్ లో ఒకప్పుడు తారాస్థాయిలో నిలిచిన సివిల్ ఇంజనీర్లు తాపి మేస్త్రీల స్థాయికి పడిపోవడం పాతికేళ్ల నాటి విశేషం. కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి పిల్లలు కోట్లు సంపాదిస్తుండగా చూడాలని ఉబలాట పడే తల్లిదండ్రులున్న నేటి కాలంలో విద్యా విజ్ఞానం కోసమనే ఆదర్శం కనిపించడం లేదు. ఇవాళ బంగారు బాతుగా కనిపిస్తున్న కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్య రేపటి యంత్ర మానవులతో కలిసి పనిచేయడానికి చాలకపోవచ్చు. ఈనాడు కూటికి గుడ్డకు కొరగాని విద్యల్లా కనిపిస్తున్న వివిధ కళా సంబంధ విద్యలు రేపు కాసల వర్షం కురిపించకపోవచ్చు. కురిపించవచ్చు, అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టవచ్చు. ఇలాంటి సంధి కాలంలో ప్రభుత్వాలు దూరదృష్టితో వ్యవహరించి రేపటి ప్రపంచంలో మన యువత రాణించగల విద్యలను, చిన్ననాటి నుంచే అభ్యసించగల వాతావరణాన్ని విద్యారంగంలో నెలకొల్పాలి. రేపటి ఎన్నికలు గెలవడం, వారసులకు అధికారం కట్టబెట్టడం ప్రాధాన్యాలైన రాజకీయ నాయకులకు రేపటి తరం గురించి ఆలోచించే సావకాశం ఉండదు. తల్లిదండ్రులే తమ కలల కన్నా పిల్లల భవితకు ప్రాధాన్యమిచ్చి రాబోయే మార్పులకు తగినట్లు తమ సంతానాన్ని సిద్ధం చేయాలి. రేపటి ప్రపంచ తీరుతెన్నుల పట్ల అవగాహన కలిగిన విద్యావంతులు, సామాజిక కార్యకర్తలు ఈ విషయంపై తల్లిదండ్రులకు తగిన మార్గదర్శనం అందించాలి. విద్యార్థి రాణించాలన్నా, విద్య రాణకెక్కాలన్నా విద్యార్థిలో ఉండే అభిరుచిది ప్రథమ స్థానం కాగా అవకాశాలది రెండవ స్థానం. పసితనంలోనే పిల్లల్లో ఉత్తమ అభిరుచి కలిగించి రేపటి ప్రపంచంలో సర్వ ప్రథములుగా ఎదగడానికి సిద్ధం చేయాలి. నేటి తెలుగు పసికుణలు రేపటి ప్రపంచ విజేతలు కావాలి. ఇవాళ ప్రియమైన మీతో కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఆర్జే భార్గవి, వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం April 11, 2018 నాటి ఎపిసోడ్ పునః ప్రసారం.
The voice of India. Idi Bharatiya Swaram.
Step into modern luxury at Langham in Grandview. Your boutique, studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.